నేను కూడా ఈ పరాధమైన అంశం తెలుగులోనే ఆలోచించాను, కానీ సత్సంగీలు పరా అని సంస్కృత అర్థం తీసుకుని చెప్తుంటే ఇంకా బాగా అర్థమైందనిపించింది. అయితే ఇప్పుడు సోదరుడు ప్రసాద్ చెప్పినట్టు పరాధం ఇంకోటి సన్మాన, పరాధానికి ఆపోజిట్ సన్మానం, అది వాటిది అంత ద్వంద్వం కదా, అది సుఖదుఖాల్లాగా ఆకలి కప్పుల్లాగా ఇవన్నీ ద్వంద్వాలు. మరి ద్వంద్వం ఉండకూడదు అంటున్నారు కదా, మనం అద్వైత తత్వంలో ఉన్నామని చెప్తున్నారు కదా మహాత్ములంతా శంకర భగవత్పాదుల వారు. అయితే అద్వైతము అద్వైతము తను తీసేలేదు, వారు అన్నింటినీ చేస్తున్నారు. మనం ఇది దక్షిణామూర్తి స్తోత్రం చదివితే తెలుస్తుంది, అందులో ఉన్నవన్నీ కూడా అది ఏది కూడా అది అన్ని మనలోంచే వచ్చాయి. అంటే అది మనం మనం కళ్ళు తెరిచి చూసారా మనకి కనిపిస్తోంది ఈ ప్రపంచం అంతా డిఫరెంట్ గా. ఇందాక జపాన్ జగన్మోహన్ ప్రసాద్ గారు చెప్పినట్టు స్వజాతి జాతి భేద అంటే, బట్ మనం అలా మనకి దృష్టి ఉండాలి అంటే, ఒక్క దాని మీద ఉండాలి అంటే ఒక గురువుని ఆశ్రయిస్తే తప్ప అటువంటి ఆలోచించాలి అన్న సంగతి కూడా నాకైతే తెలియదండి. గురుదేవు మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలండి అని అడిగాను చిన్న వచ్చిన కొత్తలో, అసలు ఎందుకు అడిగినా కూడా తెలియదు నాకు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టు అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోతుంది, ఎందుకంటే అది నన్ను నేను తెలుసుకోవడం ఏంటి, నేను మంచిదాన్ని కదా, నాకు నేను అలాంటిదాన్ని కాదు కదా. ఇలా భౌతికంగానే ఆలోచిస్తాను గుణాలు, అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది. దాని మీద విచారణ చేస్తే ఏమిటి నన్ను నేను తెలుసుకోవడం, అప్పుడు తెలియదు ఏమిటో తెలియదు. జగన్మోహన్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎదుగుతున్నాం, అందులో మనకి ఆసక్తి ఉంది, దాన్ని గనక మనం కొంచెం తెలుసుకుందాం ఏంటి అసలు. ఎందుకంటే ఈ పరాభవాలు సన్మానాలు ఇవన్నీ తను చెప్పినట్టు ఇంట్రోస్పెక్ట్ చేయాలి, మనలోకి మనం వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళడమే నేర్పిస్తారు గురుదేవులు. చాలా చిన్న చిన్న వాటితో చెప్తారు, వాడు చిన్న చిన్న మాటలతో చెప్తారు గురుదేవులు మనకి. అటువంటి సమర్థులైన సద్గురుడు ఒక శ్లోకాలు ఎప్పుడూ చెప్పలేదైనా. అది గురుగీతలో మన గురు వాణిలో ఉందర సద్గురు ఉపాసన అని ఒక ఆర్టికల్ ఉంది, దాని పేరు సద్గురు ఉపాసన. అందులో వారు ఏం చెప్పారు, ఒక అడవిలో ఉన్నారు, ఆ అడవిలో బల్లూకాలు సర్పాలు పులులు సింహాలు ఇవన్నీ ఉన్నాయని ఇలా చెప్తూ 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 అవన్నీ ఎలాగా మనం వాటిని ఎలాగ మనం ఒక్కొక్కదాన్ని చంపుతామని వెళితే అక్కడ అయ్యే పని కాదు, అంత అంత మహా అడవి అనమాట. అయితే అందులో ఉన్నవి ఎలాగా వాటిని సంహరించాలంటే ఆ అడవికి నిప్పు పెట్టాలి అని చెప్పారు. ఇది స్థూలంగా చెప్పారు. అయితే ఇంకా భారీ దేశంలోనే మళ్ళీ చెప్పారు, జ్ఞానాభిత కర్మాణం సమాహుతారు. అది అందరికీ బాగా వచ్చేసింటుంది ఆ శ్లోకంలో. ఆ సీన్ మనకి గురుదేవుడు ఉపన్యాసం దసరా ఉపన్యాసాల్లో చెప్పింది, జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం తమాహు తండ్రి తండ్రిగా గురుదేవులు అన్నారు. జ్ఞానాగ్ని, జ్ఞానానికి జ్ఞానానికి శబ్దభేదం ఉందేమో కానీ అర్థంలో లేదు అన్నారు గురుదేవులు. చెప్పారు అది అది ఎలా ఈ మాటలన్నీ ఈ మధ్య ఎలా అనిపిస్తుందంటే వారి బోధ వింటూ ఉంటుంది. ఒక్కొక్క మాటకి కూడా ఎంతెంత అర్థం లోపలికి వెళ్ళొచ్చోనండి మనం కొంచెం ఆలోచిస్తే. ఎందుకంటే పై పై మాటలు తీసుకుని అది అది చాలు, అది చాలు లోపలికి వెళ్ళాలి అంటే. సరే ఇది చదువుతూ ఉంటే నాకేది గురుగీతలోను ప్రాంత చేత ఏన సందర్శిత స్పంద తస్మై శ్రీ గురుదేవ నమః అని ఒక శ్లోకం ఉంది గురుగీతలో. అంటే ఏంటి, ఒక మహా అరణ్యంలో మనం ఉన్నాం. ఆ అరణ్యంలో ఏం మన అరణ్యమే ఇది. ఎందుకంటే అదే క్రోధ కామ క్రోధ లోభ మత మో మాత్సర్యాలు ఇంకా ఓర్వలేనితనం ఇలాంటి అనిమల్స్ అన్ని అరణ్యంలో ఉన్నాయి. అది అరణ్యం అంటే అది మన మన మనస్సే. అక్కడ మనం ప్రపంచంలో ఉన్నాం కరెక్టే, కానీ ఇవన్నీ నాలో ఉన్నాయి అని ముందర. ఎందుకంటే అది చెప్తే నీవు మనకి చాలా దేహంతో తోమ నేను ఈ నేనుని అని ముందర అవన్నీ తొలగించుకుంటే తప్ప అంత లోతైన అర్థాలు మనకు అర్థం కావు. ఇది కేవలం ఒక సమర్థమైన సద్గురుమూర్తి ఉంటేనే తెలుస్తుంది. వారు ఎంత ఎలా చెప్పారండి, ఎన్నెసి గంటలు చెప్పారు, దాని గురించి ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మాట గురించి కూడా ఆలోచన ఎంత లోపలికి వెళ్ళొచ్చో దాన్ని ఇది పట్టుకుని. సో ఆ పరారణ్య ప్రవిష్టస్య దిమ్మోహ భ్రాంత చేత సహా ఆ మంత్రంలో గురుగీత మంత్రంలో ఒక అరణ్యంలో ఉన్నాం దిక్కుతో అలా వెళుతున్నాడు. నాకు ఇది ఈ ఈ శ్లోకం స్వామివారి ఆ సద్గురుపాసన చదివినప్పుడు తర్వాత ఇంకొక పాట మన సుశీలత గారు ఎప్పుడైనా పాడేవారు, బహుదూరపు పాట సారి ఇటురావో ఒక్కసారి అర్ధరాత్రి పయనమేలనాయి తెలుపు కామరేగమున్నది అర్ధరాత్రి పయనమేలనాయి తెలుపు కామరేగమున్నది నాకు తీరమిదే విశ్రమింపరావో పయనమ చటి పయనమ చటి అంటే మనం ఎంత ఆ అరణ్యంలో పెట్టుకుని పోయేటప్పుడు మనం ఏం చేస్తున్నా అని నాకు అలా అనిపిస్తుంది. ఈ పాట విన్నప్పుడు ఆర్థిక చదివినప్పుడు ఈ శ్లోకం చదివినప్పుడు దాని అర్థం తెలుసుకున్నప్పుడు అది ఏం తెలియని ఒక ప్రప అది అదే లోకం అనుకుని వెళ్ళిపోతున్నా. పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నా ఇంటికి వెళుతున్నాను. అప్పుడు ఆయన అంటున్నారు, సరే అక్కడేమో ఆ ప్రపంచంలోనేంటి ఈ ఈ అరవిలోనేంటి, అక్కడ ఎవరుంటారు, చెంపు వాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది ఈయన ఇంటికి దోవ, అసలు ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో, ఏ దోవలో వెళ్ళాలో.
ఒక బాట సార్ అరుస్తా వచ్చి నిన్ను నేను తీసుకెళ్తానని
తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళి దారి చూపించి మళ్ళీ తన స్వస్తి స్వస్వరూపాన్ని మరవడైన తన స్వస్వరూప స్థితిలో ఉంటాడైన నన్ను తీసుకెళ్లి చేరుస్తాను. ఆ తీసుకెళ్లే దోవలో ఏ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మన ఆ రియలైజేషన్ తెప్పించేటట్టు చేస్తారు. ఆ గురువు ఎందు ఆ నిన్ను ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ గురువు ఎందు అచంచలమైన విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉంది ఉంది అని నేలకి చివరి నుంచి అంటే చాలదు. విశ్వాసం ఉంది అనడానికి మన ప్రయత్నం కూడా చేయాలి. చెప్పింది మనం చేస్తేనే కదా ఆ దోవలో పెడతాం, మన ఇంటికి చేరుకుంటాం. అయితే ఆయన తన స్వస్వరూపంలో పైగా మనం మధ్యలో ఎలాంటి చేస్తాంట, ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తారు ఏదో చేస్తారు, ఒక ఇది ఎవరు ఏది చెప్తే అది చేయడం అది పోవడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం ఈ ప్రపంచం. అయితే ఆ సద్గురువు ఏం చెప్పారు, ఆయన ఏమి ఏ దోవ చూపించారు, ఏం చెయ్యమన్నారు. అమ్మ కూడా ఈ మధ్య మొన్న ఒక బోధలో చెప్పారు, వాళ్ళు దీపం పెట్టి దేవుడా నేదో బాగా అంటే దేవుడు ఏమి చెయ్యడు, నా ప్రయత్నం నేను చెయ్యాలి చెప్పారు. దోవ చూపించారు, చెప్పారు, చెప్ప చెప్పింది చెయ్యకపోతే ఇంత లోతు అందులో అప్పుడు ఇంకా ఏం చెప్పారు శ్రీ బాబుజీ గారి బోధల్లో, ఈ షట్చక్రాలు దాటావు అనడానికి ఇప్పుడు రేపు మనం ఇది బోధ చదువుతాం, ధ్యాన దీపిక అన్న పుస్తకం, సద్గురు ధ్యాన దీపిక అన్నది, బికాజ్ ఇవన్నీ సప్తాహం రోజుల్లో చదువుతాం. అందులో ఒక ఆరు గుణాలు దాటి చక్రాలు రీచ్ అయ్యావు నువ్వు, నువ్వు దాటావు అన్న దానికి తార్కాణం ఏమిటంటే ఆరు గుణాలని రామ క్రోధ లోభ మత మాత్సర్యాలని దాటగలిగితే అవి షట్చక్రాలు. ఇంకేముందండి అవన్నీ దాటిపోయి మనం స్థితపడిన లక్షణాలు మనకే వచ్చేస్తావు. అప్పుడు గురువు ఎందు విశ్వాసం, గురువు చెప్పింది చెయ్యడం, ఏ ఒక్కటైనా అమ్మ ఎన్నిసార్లు చెప్పారు ఏ ఒక్కటైనా పాటించండి, అన్ని చేయలేకపోతున్నాను కానీ గురుదేవుడు చెప్పింది అది తూచా తప్పకుండా. ఎన్నిసార్లు ఆ బోధలో వస్తుందా మాట తూచా తప్పకుండా. క్రాస్ ఆల్ యువర్ టీస్ అండ్ డాట్ ఆల్ యువర్ ఐస్ అంటారు ఇంగ్లీష్ లో. అలాంటప్పుడు తప్పు రాదు, అది గురుదేవుడు చెప్పింది. ఆ దోవలో ఏదైనా మనం తప్పకు వెళ్ళినా మనకే ఒక స్ఫురణిస్తారు, మనలో ఉన్న ఆ స్ఫురణ ఎవరండి, మనకి 15వ అధ్యాయం గీతలో చెప్తారు కదా, మత్తస్మృతి జ్ఞానం మత్తస్మృతి జ్ఞానం అని తన ప్రాప్తి అంటే అన్ని మరుపు అపోహలు ఉడనే ఆయన 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 అంటున్నా. ఇందాక పద్మాల ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ఆత్మస్వరూపం మనకి స్ఫురణం ఇస్తోంది. బట్ వైఆర్ వి సో మచ్ అటాచ్డ్ టు దిస్ బాడీ, ఎందుకని ఇంత ఈ శరీరంతో, ఎందుకంటే ఈ గుణాలు, ఈ గుణాలను మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నం లోపలికి వెళ్ళి లోపలికి గురి బోధని అనక్షరం విచారణ చెయ్యాల్సిందేనండి. మన జీవితం అసలు నడుస్తోంది అంటే ఆ గురువు ప్రతి ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ మన గురువు గురు బోధ గుర్తుకు రావాల్సిందే. నాకు ఒకసారి అమెరికాలో అమ్మతో లేదు కొంతమంది వెళ్ళి సత్సంగాలు జరిగేవి, పిల్లల్లో జరిగేవి, గుళ్ళల్లో జరిగేవి. ఒక ఆవిడ నాకు ప్రత్యేకం, అమ్మ వెళ్ళిపోయి అమ్మ ఇండియా వచ్చేసిందరో నాకు పంపించి రేఖ గారు ఇవాళ బియ్యం కడుగుతూ ఉంటుంది, మాతాజీ ఎంత గుర్తుకొచ్చారనండి, వారి బోధ ఎంత గుర్తుకొచ్చిందో, బియ్యంలో రాళ్ళు ఏరేసినట్టు మనలో ఉన్న గుణాలన్నీ ఏరు. చూడండి అలా చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో నిరంతరం 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 అంటే పుస్తకాలు చదవటం అయ్యా అందరికీ చదవలేరేమో,
కానీ నామం ఉంది, గురు నామం, నామం. అది మనస్ఫూర్తిగా చేస్తే దట్ విల్ లీడ్ యూ అన్నమాట. అది నిన్ను దారి చూపుతుంది. మనసు లేకుండా ఏది చెప్తున్నా, మనసు పెట్టి చెయ్యాలి. అక్కడ అలాగా చెప్తూ ఈ లోక నాకు ఒకటి దక్షిణామూర్తి శ్లోకం ఒకటి చదువుతుంటే చివరిలో ఒక అక్కడ ఒకటి కానీ ఒకే ఒక ముద్ర ఎన్నో రకాల ముద్రలు ఉండొచ్చు. అసలైన ముద్ర ఏంటంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర ఇది జీవుడికి సంకేతం, ఇది పరమాత్మకి సంకేతం. ఈ జీవుడు ఇలా పరమాత్మలో లీనమైపోయి ఉంటే ఈ గుణాలన్నీ దూరమైపోతాయి. ఇందాక జపాల ప్రసాద్ వారి గారు చెప్పినట్టున్నారు, మనం గురుదేవుడి పాదాలు ఒక చేతితో పట్టుకుంటాం. ఎలా పట్టుకుంటాం అండి? ఇలా పట్టుకుంటాం కదా, పాదుకలు గాని పాదం గాని నిజానికి ఇలా పట్టుకోండి. అంటే ఏంటి, చూపుడు వేడి పెట్టి చెయ్యకూడదు. అది చూపుడు వేడి నాకు ఎందుకు అలా అని అన్నారంటే ఎవరో చెప్తారు, చూపుడు వేలు అలా ముక్కకూడదా? ఏది చెడ్డది కాదండి. నాకనిపించింది జీవుడు ఇలా పరమాత్మలో లీనమైపోయినప్పుడు ఇంకా మళ్ళీ కార్యాలు ఏం ప్రాపంచిక కార్యాలు చేయాలని అవసరం ఉంటుంది అతనికి. ఈ గుణాలు వ్యవహారానికి వాటి పనులకు వస్తాం. అందుకని ఒకసారి గుణాలు దూరమైపోయి ఆయన పరమాత్మలో దూరమైపోతే ఇంకా ఆయనకి ఏమి ఉంటుంది చేయడానికి? ఇది ఒక కర్మ కదా మనం చేస్తున్నాం పూజ అనేది. ఇటువంటి విచారణ వస్తే మనకి ఇలా నిరంతరం పూజ చేసుకుంటున్నా, ఏది చేసుకుంటున్నా, ఒక గురు మూర్తి చెప్పిన బోధ గాని లేకపోతే ఒక శ్లోకం విన్న దాని అర్థం గాని మనం ఆలోచించుకుంటుంటే మనసు ఎటు వెళ్ళదు. అది క్రియ ఎలా చేస్తావనేది అక్కడ గుర్తుకు రాదు. ఒక పువ్వు ఉందా, ఒక లేకపోతే ఒక అగరత్తు ఉందా, లేకపోతే నా వాళ్ళు ఎవరైనా వచ్చారా అభిషేకం చేయడానికి, నా వాళ్ళు ఎవరైనా వచ్చారా పువ్వు పెట్టడానికి, ఇవన్నీ కూడాను అసలు ఇటువంటి అసలు ఆ దృష్టి ఎవరి మీద ఉండకప్పుడు కేవలం నువ్వు ఆ గురుమూర్తిని మరిస్తూ అమ్మ ఎన్ని రకాలుగా మనకి ఆ పూజలో మన భావన ఎలా ఉంచుకోవాలో కూడా చెప్తూ ఉంటారు. ఆ పువ్వు మీరు మీకంటే ముందే నేనే కోరుతున్న స్వామి పాదాలు అన్నట్టుగా నన్ను వెక్కిరిస్తూ ఉన్నట్టుగా అంటుంది. మీరందరూ వినుంటారు. ఆ విధంగా మనం ఆ పుట్టుమచ్చైపోవాలి ఆ పాదాల్లో అని బాబూజీ చెప్పారు. ఇన్ని రకాలుగా వారి బోధ ఉన్నప్పుడు మనం గురు బోధనేనండి నిరంతరం ఆ స్మరణ విచారణ ఉంటూ ఉంటే తప్పకుండా తప్పకుండా ఆ స్థితికి మనం చేరతాం. అయితే పరాభవాలు సన్మానాలు దాటాలి, దేహాభిమానం దాటాలి. దేహాభిమానం మనకి మన కోసం విక్షేప కోసం ఎలా పోతుందో చెప్పి గురుకుంటాం. మన కోసం నామస్మరణతో పోతుంది, విక్షేప కోసం బోధ విచారణతో. విక్షేపం ఏదైనా వస్తే ధ్యానంలో బోధ గుర్తు తెచ్చుకుంటూ అని పోతుందని చెప్తుంది. అయితే మలం విక్షేప ఆవరణతో ఆవరణ ఆవరణ అంటే ఒక ఎన్క్లోజర్ దీంతో అది పోవాలి అంటే కేవలం గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం మనకి ఉంది, అనుగ్రహం మనకి ఉంది, గురు వస్త్రార్థం ఉంది, గురు బోధ ఉంది. మొన్న జపమాల ప్రసాద్ వారు ఇది చెప్తూ అదే దుర్లభం ప్రైమే లేక మనుష్యత్వం ముఖ్యత్వం మహాపురుషం సంఘం కాదు మండలం మోక్షదాయకం అని సాధూనాం దర్శనం పుణ్యం, దర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థ పుణ్యం, మండలం మోక్షదాయకం. ఆ భాషణం అంటేనే అవరేం చెప్పారు తెలుసా, వారి మనతో ఎందుకు భాషించటం లేదు? గురు ఉపదేశం ఇచ్చారండి, అదే ఆయన భాషణం. హాయ్ బాబాయ్ అనిపించింది ఒక్క నిమిషం. అంటే మనకి ఇంత ఇంటి ఉంటే కొత్త కొత్తగా ఏదైనా అర్థమవుతూ ఉంటాయండి. దాని గురించి మనం ఆలోచిస్తే ఆలోచించకుండా ప్రాపంచకుండా పడిపోతే ధైర్యం. సో నిజమే, అంత గురు ఉపదేశం మనకు ఉంది, గురు లక్ష్యార్థం. అసలు లక్ష్యార్థం అర్థం అంటే ఏమిటా అని నాకు అనుకున్నాను. ఏదో వివేక్ శివానంద లహాబు ఏదో చదువుతూ అందులో కుసుమార్థం అని, అర్థం అంటే కోసం, ఎక్కువ అర్థం కోసం, పుష్పాల కోసం బావుల్లోనూ లోతైన బావుల్లోకి అక్కడికి చెరువుల్లోకి వెళతారు. మనకు అర్పించాలని ఆ శ్లోకం, నాకు శ్లోకం తెలియదు కానీ అవుతుంది అందరూ ఈ కోసం. ఇంకానే నాకు లక్ష్యార్థం గుర్తుకొచ్చింది. అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వారు ఆ మంత్రాన్ని ఇచ్చారు. దాని ఎందుకు విశ్వాసంతో ఎందుకు ఇచ్చారు మనకు? అసలు వారు ఏం చెప్తారు? మీకు లక్ష్యార్థాన్ని ఇచ్చాను, యోగలో వచ్చింది, మీకు లక్ష్యార్థాన్ని ఇచ్చాను, నేను పొందే ఏ ఆనందం నేను పొందుతున్నానో అది మీరు పొందాలని నేను నా ఆశ. బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైన ఆశ. అదేంటి బాబోయ్ మనం ఎలా అయిపోవాలా? అయిపోవడానిక అవుతాము విశ్వాసంతో. మనం కర్మన్యవాది గారితో నాపలేచుకున్న మాటలతో కర్మ హేతు పూజ మాతే సంతోష కర్మని ఫలం గురించి మన ఆలోచించట్టు గురుదేవుడు చెప్పాడు చేయాలి అంటూ వారు చెప్పారు. మనం చెయ్యాలి, చేస్తే దాని ఫలితం ఏంటో మనకు తెలుస్తుంది. చెయ్యకుండా మరి అందుకని ఏంటంటే ఈ దేహాభిమానాన్ని ముందర పోగొట్టుకుంటే ఆ పరాభవం, ఆ దేహాభిమానం. ఎందుకంటే ఈ మధ్య ఏది చూద్దామన్నా కూడా నాకు అదే మెసేజ్ వస్తుంది, మనం ఇంకొకరిస్తే వాళ్ళు మనకిలా చేశారని మనం తిట్టుకొస్తారు. మనం కూడా అలా చేస్తామంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళలాగే మనం అనుకుంటున్నాం కదా ఎందుకు? దీనివల్ల మన సాధనకి ఎంతో హెల్ప్ చేస్తుంది కదా, అది పట్టించుకోకుండా వాళ్ళకి మళ్ళీ చెడు చేయాలని ఆలోచన కూడా రాకూడదు. మనకి నన్ను నేను వాళ్ళకి ఇప్పుడు ఇలా అన్నారు కదా, ఇంకో రోజు వచ్చినప్పుడు నేను చెప్తానంటే ఇంకా ఏమిటి ఏమిటి నేను నేర్చుకుంటున్నది, ఏమిటి నేను చూస్తున్నది వింటున్నది? అందుకని ఆ విధంగా ఇంతటి సత్సంగం, ఇంతటి ఇది, ఈ పరాభవాలు ఎన్ని వచ్చినా మనం ఆ దేహాభిమానం పోగొట్టుకుంటే. ఎందుకంటే విద్యాప్రసాదం, ఈ దేహాభిమానం మనం పోగొట్టుకుని తీరాలి. రకరకాల విధాలు చెప్పారు. సాధకుడు అనే వారికి ప్రీపీజ్ అంత పట్టుదల, ప్యూరిటీ అంత పవిత్రత, సహనం ఉపేక్ష అంటారు, సహనం మన సమాధి శక్తి సంపత్తులు కూడా దేశం. ఈ మూడు పీలు మనం గుర్తుపెట్టుకుని సాధకుడు అనేవాడు ఎట్లా ఉండాలి అనేది మనకి మహాత్ములు ఎన్నో చెప్పారండి, గురుదేవులు ఎన్నో చెప్పారండి. అవన్నీ తలుచుకుంటూ మనం ఉంటే తప్పకుండా మన గోల్ మనం పేరు తీరుతా అని ముందర మన మీద మన నన్ను నేను నమ్మాలి. ఎందుకు నన్ను నేను నమ్మాలంటే నాలో ఉన్నది ఆ గురుదేవుడు, చెప్తున్నది ఆ గురుదేవుడు. నన్ను నేను నమ్ముకొని గురుదేవుడిని, నన్ను నేను నమ్ముతున్నాను, గురుదేవుని నమ్ముతున్నాను, ఇంకెవరు నన్ను మనం. అందుకనే మన మీద మనం ఈ శరీరంతో ఆలోచిస్తున్నాం, గుణాలతో ఆలోచిస్తున్నాం, ప్రాపంచకంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మనం. అది లేకుండా కేవలం పాజిటివిటీ, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ మనం చెయ్యగలిగితే అది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇదేదో నా మనసుకి ఇది గురుదేవులు అందించారు విధంగా చెప్పాను. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, ఇందులోంచి మంచినే తీసుకుంటారని ఆశిస్తూ గురుదేవులు నాకు అవకాశం ఇచ్చినందుకు, మీరందరూ శ్రద్ధగా ఓపిక్గా విన్నందుకు అందరికీ నమస్కారం. జయ గురుదేవ్.